అని అవుతున్నాడో చాలా ఆనందంగా ఉన్నాడు. మనం ఆనందంగా ఉంటే ఆయన ఆనందంగా ఉంటాడండి, సంతోషంగా ఉండండి. మళ్ళీ భోజనం పెడతారు, మీకేం పర్వాలేదు, నీరసం రానివ్వరు, నవ్వండి బాగా.
గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాత్రే నమః. మహాభక్తాయ నమః. అమ్మ చెప్పారు కదా మనస్సు అంతర్ముఖం అవ్వాలి. సద్గురుదేవుడు ఏమన్నారంటే మనస్సు ఉందా, చూసావా నువ్వు, దర్శించావా, చూడగలవా, ఎలా ఉంటుంది ఈ చూడని మనస్సుని, ఎలా నిలుపుతావు, ఎలా అంతర్ముఖం చేస్తావు. మనస్సు అంటే నువ్వు చూడలేదు కదా అని అడిగారు. అమ్మ దానికి ఆ నిర్వచనం స్వామి ఏదైతే సద్గురుగారు చెప్పారు కదా, మనస్సు అంటే భావన. నీ మనస్సు నీ లోపల ఎక్కడుంది అంటే నీ లోపల భావన ఎక్కడైతే బయలుదేరిందో అదే మనస్సు. లోపల తలంపు, మొట్టమొదటి తలంపు ఒకటి బయలుదేరుతుంది, నేను అనే తలంపు, అదే మనస్సు. నీ లోపల అంతర్ముఖం అంతరంగంలో నేను అనేటటువంటి భావన ఒకటి ఉంది కదా, మొట్టమొదటి దేనికైనా నేను అనే భావన లోపల వస్తుంది, అదే మనస్సు. ఆ నేనుని నాదిగా మారిస్తే అహంకారం, నాది అహంకారం అది. మనస్సే రూపం, రూపాంతరం చెందింది అక్కడ. మనస్సే అహంకారంగా ప్రవర్తిస్తోంది, నాది వేరే లేదు అహంకారం, మనస్సే ఇక్కడ అహంకారంగా నాది. అది కూడా భావనే. ఏ భావనలోంచి ఉత్పన్నమయ్యే సంకల్ప వికల్పాలు. నేను అనే భావన ఎప్పుడైతే ఉందో సంకల్పం తప్పదు, సంకల్పం వస్తుంది. ఇప్పుడు నేనుని మనం ఈ భావనని అంతర్ముఖం చేస్తే, ఆ నేనుని అంతర్ముఖం చేస్తే సంకల్పం ఉండదు. అది మనకి అది బాబు మన గురుదేవుడు మనని ప్రశ్నించింది, మనస్సును చూశావా, దాని అంతర్ముఖం చేయగలవా, ఎలా చేస్తావు, నీకు సాధ్యపడుతుందా, నేను అని అనుకోను అని ఎలా అనుకుంటావు. ఎవరైనా ఎవరు ఎవరెక్కడా అంటే నేను అంటావు వెంటనే, అది అనకుండా ఉండవు కదా నువ్వు, మరి ఎలా మర్చిపోతావు దాన్ని. అక్కడే ఉంది కీలకం. సద్గురుదేవులు దానికే ఒక తమాషగా చెప్పారనమాట. ఏమనంటే ఇప్పుడు ఈ నేను అనేటటువంటి ఈ మూల తలంపుకి, ఈ భావనకి దీన్ని బయటికి వెళ్లకుండా చూసుకోవాలి, సంకల్పం మీద పోకుండా చూసుకోవాలి. సంకల్పం అంటే ఎలా వస్తుంది, ఒక విషయాన్ని చూసిన, ఒక వస్తువును చూసిన, ఒక శబ్దం విన్న, ఒక రూపం దర్శించిన, ఒక క్రియని ఏదైనా చూసి దర్శించిన వెంటనే సంకల్పం వస్తుంది. అందుకని దీనికి వేరే మేము ఆహారం అందించామనుకో, గురుదేవుడు ఇచ్చిన లక్ష్యార్థం అదే చెప్పారు అమ్మ. ఇప్పుడు ఏమని మీ ఈ మనస్సుకి ఆహారం వేరే అందించామనుకో, దాని మీదకి వెళ్తుంది ఆ భావన. ఆ భావనని డైవర్ట్ చేయాలన్నమాట. బాహ్య భావన కాకుండా అంతర్భావన లోపలికి వెళ్ళాలి. ఇది లక్ష్యార్థం. ఓం నమశివాయ అనే భావనని లోపల నువ్వు మనస్సుకి అందించి ఆ ఆహారాన్ని అందిస్తే మనస్సు ఏమవుతుంది, దాంట్లో లీనమై ఉంటుంది. అది అంతర్ముఖం చేయటం అంటే అని బాబుజీ మహారాజ్ చెప్పారు. మరి ఇప్పుడు మనస్సును మనం అంతా చూస్తున్నామా లేదా, చూడకుండా ఎలా ఉంటాము, సంకల్ప వికల్పాలన్నీ కూడా మనస్సు యొక్క ప్రభావం చేత కలిగేవే కదా. దీనికి మన మంత్రపుష్పంలో మనం వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థ సన్యాసయోగ శుద్ధ తత్వ అంటే దాంట్లో అక్కడ ఏంటంటే వేదాంత విజ్ఞానం ఎప్పుడు శుద్ధం అవుతుందంటే అంటే ఆత్మజ్ఞానం నువ్వు ఎప్పుడైతే ఆర్జించావో నీ మనస్సు ఆత్మజ్ఞానాన్ని పొందినప్పుడు అంటే మీ మనస్సు అంతర్ముఖమైనప్పుడు శుద్ధమైనప్పుడు అప్పుడేమవుతుంది సన్యాసయోగ. ఇక్కడ సన్యాసయోగం అంటే ఏంటంటే దాంట్లో చాలా అంతరార్థం ఉంది. బాబుజీ మహారాజు చెప్పినటువంటి దాంట్లో అంతరార్థం దీంట్లో ఉందన్నమాట. సన్యాసం అంటే ఏంటి? మనం వేసుకునే ఈ వస్త్రధారణ, ఈ మాలలు, ఈ నామాలు దీని ద్వారా కాదు, మనస్సు విషయాదుల నుంచి దూరమైనప్పుడే సన్యాసం. మనస్సు బహిర్ముఖం కాకుండా అంతర్ముఖం అవటమే సన్యాసం. మరి సన్యాస యోగం అంటే ఏంటి? అంతర్ముఖం అయితే సరిపోదు. అంతర్ముఖమైన మనస్సు గురువు ప్రసాదించిన లక్ష్యార్థం పైన నిలవాలి. అలా నిలవటమే యోగం. ఇప్పుడు సన్యాస యోగం అంటే అక్కడ అర్థం ఏంటంటే నువ్వు లక్ష్యార్థ సాధన చేసేటటువంటి నీ మనస్సుని అంతర్ముఖం చేసి గురువు ప్రసాదించిన లక్ష్యార్థం పైన నిలిపి నువ్వు ధ్యానం నిమగ్నం, ధ్యానంలో నిమగ్నం. ఇప్పుడు ధ్యానం ఎంత చాలు చక్కగా చెప్పారు, భావన చాలు. అటువంటి భావనలో ఉండటమే అదే సన్యాస యోగం అన్నమాట. అటువంటి సన్యాస యోగాన్ని సాధించిన వాడికి ఏమన్నారు, పరాంతకాలే అని చెప్పారు కదా. అంటే ఏంటి, ఎప్పుడు చనిపోయిన తర్వాత కాదు, ఈ శరీరం ఉండగానే ఆ మోక్షస్థితిని పొందాలి అనేది ఆ శ్లోకంలో చెప్పినటువంటి అర్థాన్ని బాబుజీ మహారాజు మనకి మీ మనస్సుని అంతర్ముఖం చేయమన్నారు. మనస్సు ఎక్కడుంది ఇప్పుడు? మనస్సు నీ భావనలో ఉందన్నమాట. ఏ భావన లేదు, ఏ భావన లేని అభావస్థితి. నిద్రపోయేటప్పుడు కూడా ఉంటుంది అభావస్థితి, కానీ అక్కడ వాసన ఉంది, గుణాలున్నాయి. ప్రేరణ చెందట్లేదు కానీ గుణరహితం కాలా, ఆదరస్తి కాదు, కావాల్సింది వాసనారహితమైనటువంటి గుణరహితమైనటువంటి మనస్సు కావాలి. అది వస్తుందా? మనకి సాధ్యపడుతుందా? లక్ష్యార్థ సాధన, లక్ష్యార్థ సాధన ఒకటే మార్గం, అదే శరణీయం. రాత్రి కూడా నారాయణరావు గారు చదివిన దాంట్లో వచ్చింది అది. అహం అనేది చాలా చెడ్డది, అది పోవాలంటే గురు లక్ష్యార్థ సాధన చేయాలి. లక్ష్యార్థ సాధన చేయందే అహం అనేది పోదు. అహం అంటే తప్పు కాదు, నేను అనే భావన, నేను అనే భావనే ఈ అనర్థాలకి కారణం అన్నమాట. ఇప్పుడు ఈ మనస్సు ఏం పని లేదనుకోండి, మనస్సు నిద్రలోకి జారిపోతుంది. పోని పని కల్పిద్దామా అంటే సంకల్పాలకి లోనవుతుంది, విషయాలకి లొంగిపోతుంది. అందుకని దాన్ని ఏం చేయాలి? డైవర్ట్ చేయాలన్నమాట. డైవర్ట్ చేయటం అంటే మనస్సుకి ఒక పని కల్పించాలి. మనం ఊరికే ఉంచకూడదు, ఊరికే ఉంటే ఖచ్చితంగా ఏదో పని చేస్తూ పోతుంది. దాన్ని కల్పించే పని ఇది. ఒక్కసారిగా ధ్యానం కూర్చుని మనస్సు అంతర్ముఖం చేయాలంటే సాధ్యపడదు. అందుకని ఏంటంటే ఇందాక చెప్పారు కదా అమ్మ, నెమ్మదిగా మానసిక అర్చన, మానసికంగా పారాయణమో అర్చనో ఇలాంటివి చేస్తూ నామ జపం చేయటమో, నెమ్మదిగా మనస్సుని మన స్వాధీనంలోకి తెచ్చుకోవాలి. దాన్ని స్వాధీనపరచుకోవాలి. ముందరగా స్వాధీనపరచుకుంటే ఆ గురువు ప్రసాదించిన లక్ష్యార్థానికి ఆ మనస్సు దాసోహం అంటుంది. అటువంటి స్థితిని మనం పొందటానికే ఈ గురు పూర్ణమి యొక్క సత్సంగాల యొక్క ఇది మనకి ఏర్పాటు చేస్తారు బాబుజీ మహారాజ్ మనకి. ఈ కార్తీక పౌర్ణమి గురునానక్ జయంతి. గురునానక్ చాలా గొప్ప మహానుభావుడు, ఆయన శిష్యులతో అలా వెళ్తున్నట్ట. వెళ్తుంటే ఓ నదిని దాటవలసి వచ్చిందన్నమాట. దాటవలసి వస్తే ఆయన వెళ్ళిపోతున్నాడు, ఆయనకి ఏ భావన లేదు. వెళ్ళిపోతున్న శిష్యులు వెనకాతల, గురుదేవా మునిగిపోతున్నాం, గురునామం సమరించండిరా టైం. గురునామం స్మరించండి చాలు అంటే గురుమహారాజ్ గురుమహారాజ్ అంటుని వెంబడించారు, వెంబడిస్తున్నారు. వాళ్ళకి అనుమానం వచ్చింది, అరే మన్ని గురునామం స్మరించమని అంటున్నాడు ఈయన, ఈయన ఏ నామం స్మరిస్తున్నాడు అని డౌట్ వచ్చింది వాళ్ళకి. అంటేనే డౌట్ వచ్చాడు, మళ్ళీ ముడిపోయారు వాళ్ళు. అంటే మళ్ళీ ఆయన రెండోసారి హెచ్చరించట ఏమనంటే గురునామం స్మరించండిరా. ఈ రెండో హెచ్చరిక మూడో హెచ్చరిక, ఇంకా ఆయన దారి ఆయన వెళ్ళిపోయాడు. వీళ్ళు ఇక్కడే ఉండిపోయారు నీళ్ళలో ముని. అది విశ్వాసము అంటే అది అన్నమాట. గురునానక్ మీద చాలా మంచి మంచి మక్కాలో ఆ మక్కా మధ్యన అక్కడ గురునానక్ టెంపుల్ ఉంటుందట పక్కనే, వాళ్ళ మసీదు పక్కనే ఉంటుందట గురునానక్ గుడి. ఈయన అక్కడ కాళ్ళు చాపుకుని పడుకున్నట్ట. ఆ మసీదు కాజీ ఉంటాడు కదా, వచ్చి అన్ని ఏ కాళ్తే మా మసీదు పెట్టావు నీ కాళ్ళు, ఎవడో ముసలాడా నువ్వు పో అతలకి అన్నట్ట. అంటే ఏంటంటేనా, నాకు శక్తి లేదవయ్యా, నేను అశక్తుణ్ణి, నువ్వే కలిపి ఈ కాళ్ళని. వాడు ఎటు తిరిగితే అటు ఆ మసీదు అటు తిరిగిందిట. ఈ కాళ్ళని ఇలా కలుపుతున్నట్ట వీడు. ఈ కాజియా వారు ఉంటారు కదా, ఆయన హెడ్ అక్కడ ప్రీస్ట్ అనమాట ఆ మసీదుకి. అప్పుడు వాళ్లే ఏం చేశారంటే ఆ ముస్లింసే ఒక గుడిని కట్టించారు ఈయనకి, గురునానక్కి. దాని పక్కనే ఉంటుంది ఈయనకి. అంత మహానుభావుడైన ఆయన చాలా గొప్ప. ఆయన చాలా బాబుజీ మహారాజ్ చెప్పిన ఇవన్నీ ఈ కథలన్నీ కూడా ఆయన ఎన్నో చెప్పారు. ఆయన చాలా చెప్పారు గురునానక్ గురించి. కార్తీక పౌర్ణమి, గురునానక్ జయంతి, సిక్కులంతా కూడా చాలా ఈరోజు వాళ్ళు ఎంత నిష్ఠగా వాళ్ళు ఈ గురు జయంతిని చేసుకుంటారు వాళ్ళు. మనకి మాత్రం ఏం లోటండి, మన ప్రభువు సర్వదేవతా స్వరూపుడు ఆయన. ఆయన ఏంటి, ఒకళ్ళకే ప్రభువు, అందరికీ ప్రభువు, ఆయనే మనకి, ఆయనే ప్రభువు. మేము ఈ దేవాలయాలకు వెళ్ళేవాళ్ళం కాదు మొదట్లో, మాకు దేవుడు ఒక్కడే, ఆయనే దేవుడు మాకు. ఓ రోజున కూర్చోబెట్టి అడిగారు మమ్మల్ని, మీరు ఎప్పుడైనా ఈ దేవాలయాలకు వెళ్ళారా అని. వెళ్ళలేదండి. మరి ఇవన్నీ ఇంత కష్టపడి ఆశ్రమంలో ఇన్ని దేవాలయాలు ఏర్పించాను, నా శక్తి అంతా దారపోసి నేను ఇచ్చేస్తే ఏంటయ్యా ఇది, ఎలా వెళ్ళలేదు అని అన్నారనమాట. అంటే మేము అలా ఆశ్చర్యంగా చూస్తున్నాం చెప్పారు. అప్పుడు చెప్పారన్నమాట ఆయన, సద్గురుమూర్తి అంటే ఏంటనుకుంటున్నారు, సర్వదేవతా స్వరూపుడు, అందరి దేవతలకి. శ్రీ రామచంద్రుడన్నా కృష్ణుడన్నా ఎవరైనా సరే అందరిలో ఉన్నటువంటిది ఆ ప్రభువే. గురువు అంటే ఒక వ్యక్తి కాదు, అక్కడ ఈ రూపంతో చూడకండి, రూపనామక్రియారహితుడు గురుదేవుడు. గురుదేవుడు రూపానికి చెందినవాడే కాదు. ఇందాక అమ్మ చెప్పారు కదా, రూపం లేదు అక్కడ. ఆ రూపం లేనటువంటి అప్పటి నుంచి మేము ప్రతి దేవాలయంకి వెళ్లి అక్కడ ఏమన్నా సద్గురు స్వరూప అని దండం పెడతాం అన్నమాట. నా గురుస్వరూపమే ఈ రూపంలో ప్రకాశిస్తోంది, రామచంద్రుడిగా కృష్ణుడిగా శివుడిగా. ఎలా ఎవరై ఎలా ప్రకాశించినా ఈ గురుస్వరూపమే. అవి నెమ్మదిగా ఏం చేశారన్న తర్వాత ఇంకా అన్నారు, దేవాలయంలోకి వెళ్తే గుడి గుళ్ళోకి వెళ్తే భగవంతుణ్ణి మీరు పూజిస్తారు బాగానే ఉందయ్యా, నాకు గౌరవం ఇస్తున్నారు బాగానే ఉంది, నన్ను గౌరవం ఇస్తారు బాగానే ఉంది, మరి సర్వదేవతా స్వరూపుడు సకల సర్వవ్యాపకుడు అనేటటువంటి గురుమూర్తిని మరి వీళ్ళందరిలో ప్రకాశించట్లేదా అంటే దాని అర్థం ఏంటి, నువ్వు అందరిలో కూడా ఆ ప్రభువుని చూడాలి. అమ్మ చెప్పారు కదా ఆ ప్రేమ, ఆ ప్రేమే భక్తి. నీలో ఎప్పుడైతే ప్రేమ అభివృద్ధి అయిందో, సకల జీవరాశులను నువ్వు ప్రేమించగలుగుతావో, కనీసం తోటి భక్తుల్ని మన సహాధ్యాయుల్ని మనం ప్రేమించగలిగినప్పుడు, ఈర్ష్య అసూయ దీన్ని మనం రహితం చేసుకున్నప్పుడు, అప్పుడు నీ గురువుని ప్రేమించినట్లు లెక్క. అంతేగాని ఊరికే బాబుజీ మహారాజ్కి జయని 100 సార్లు మనం అంటే వాడెవడైనా ఎవడైనా పలకరి తప్పాయపో అని వాడిని విసుక్కున్నవాడి మీద. దేవాలయంలోకి వెళ్లి దర్శనం చేసుకుని పది వెయ్యి కొబ్బరికాయలు కొట్టొచ్చో బయట ఎవడైనా వాడు కూర్చుని ఒక అంగుడు కూర్చుని దానంజయ్ బాబు అంటే వాడి మీద తిట్టి వాడిని విసుక్కుని అది భక్తి. అది చెప్పింది బాబుజీ మహారాజ్. అందుకనే సర్వవ్యాపకుడు, సర్వేశ్వరుడు, సర్వశక్తివంతుడు ఇవన్నీ చెప్పుకునే మాటలన్నీ కూడా మనం ఆచరణలో చూపించాలి. అటువంటి ఆచరణలో చూపించాలంటే మనకి గురువు లక్ష్యార్థ సాధన చేసినప్పుడే అది సాధ్యపడుతుంది. జై గురుదేవ్.
జై సద్గురు మహారాజ్. మనకి మా సుషుమ్